Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు వెండి తెర వేల్పులు కార్యక్రమం జులై 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండితెర వేల్పులు కార్యక్రమంలో మొట్టమొదటగా మనం మన సీనియర్ ఎన్టీఆర్ గారిని గురించిన విశేషాలు, వారు నటించిన చిత్రాల విశేషాలని చెప్పుకుంటున్నాం కదండి. ఓ మహిళ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చలన చిత్రమైన చండీరాణి 1953 ఆగస్టు 28న విడుదలైంది. ఏమంత ఇష్టం లేకుండానే సినీ రంగానికి వచ్చి నటిగా ప్రస్థానం ప్రారంభించిన చరిత్ర భానుమతి గారిది. నటనలో వేళ్లూనుకుంటున్న రోజుల్లోనే కృష్ణ ప్రేమ తదితర చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న పిఎస్ రామకృష్ణ గారితో ఆవిడ ప్రేమలో పడ్డారు. వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట తర్వాత భరణి పతాకంపై స్వీయ చిత్ర నిర్మాణానికి దిగింది. లైలా మజ్ను లాంటి హిట్లు, ప్రేమ లాంటి ఫ్లాపులు తీసింది. అప్పటికే తెలుగు తమిళాల్లో భానుమతి స్టార్ హీరోయిన్. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఆమె దర్శకురాలయ్యారు. అనుకోని దర్శకత్వంతో అరుదైన రికార్డుని సృష్టించారు. ప్రేమ చిత్రం విడుదలైన రోజుల్లో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రస్తావ వశాత్తు రామకృష్ణ గారు ఓ జానపద కథను భానుమతి గారికి వినిపించారు. ఆ కథ ఆమెకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను వెండితెరకెక్కించేందుకు దర్శకత్వ బాధ్యత కూడా చేపట్టమంటూ భార్యను ప్రోత్సహించారు రామకృష్ణ గారు. వెంట ఉండి పని మొత్తాన్ని తాను పర్యవేక్షిస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ జానపద కథే వెండితెర మీద చండీరాణిగా వచ్చింది. తీరా ఈ సినిమా తీసే సమయానికి బయటి చిత్ర నిర్మాణ సంస్థకు బ్రతుకు తెరువు సినిమా దర్శకత్వం వహిస్తూ రామకృష్ణ గారు బిజీగా ఉన్నారు. దీనితో భర్త పర్యవేక్షణ లేకుండానే భానుమతి గారు బాధ్యతలన్నీ భుజానికి ఎత్తుకుని ఆ ఇతివృత్తాన్ని సినిమా కథగా విస్తరించుకుని ఎన్టీఆర్ ను కథానాయకుడిగా ఎంచుకుని చండీరాణిగా చెంపగా తాను రెండు పాత్రలు పోషిస్తూనే దర్శకురాలిగా అవతరించారు. ఆ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు మాత్రం ఆయన నిర్వహించారు. ఏకంగా తెలుగు, తమిళ, హిందీ భాషలు మూడింటిలో ఈ చిత్రం రూపొందింది. అంతేకాక మూడు భాషల్లోనూ ఒకే రోజున, అంటే 1953 ఆగస్టు 28న దేశవ్యాప్తంగా విడుదలైంది. అది అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోని ఒక అరుదైన ఘనత. అలా చండీరాణితో ఏకకాలంలో మూడు భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, ఆ మూడు వర్షన్లలోనూ ద్విపాత్రాభినయం చేస్తూ, కథను తానే రాసుకుని స్వర రచనకు పర్యవేక్షకురాలిగా వహించిన తొలి మహిళగా భానుమతి గారు రికార్డు సృష్టించారు. ఇది ఇప్పటికీ ఒక చెరిగిపోని రికార్డు. తారాగణంలో ఒకటి రెండు మార్పులు చేసినప్పటికీ హీరో మాత్రం తెలుగు, తమిళ, హిందీ రూపాలు మూడింటిలోనూ ఎన్టీఆర్ఏ. అప్పటికే పాతాళ భైరవి హిందీ రూపం 1952లోనూ నటించిన అనుభవం మన ఎన్టీఆర్ కు ఉంది. అయితే హిందీ వర్షన్లో ఎన్టీఆర్ బదులు ఓ హిందీ తారను పెట్టాలని మొదట్లో భావించారట. కానీ చివరకు ఆ ఆలోచన మానుకున్నారట. హాస్య నటుడు రేలంగి బదులు హిందీ వర్షన్లో మాత్రం అక్కడి పాపులర్ కమెడియన్ అఘాను నటింపజేశారు. ఇంతకీ చండీరాణి చిత్ర కథ ఏమిటంటే, రాజుగారికి పుట్టిన కవల కూతుళ్ళు చిన్నప్పుడే సేనాధిపతి ద్రోహంతో విడిపోతారు. ఒకరు అడవుల్లో ధైర్యశాలిగా, మరొకరు రాజ్యంలో సుకుమారంగా పెరుగుతారు. సేనాధిపతి చేతిలో మరణించిన మంత్రిగారి కుమారుడు తన తండ్రికి జరిగిన ద్రోహానికి కక్ష తీర్చుకోవాలని అనుకుంటాడు. విడిపోయిన కవల సోదరీమణులిద్దరూ కలిసి అందుకు సహకరిస్తారు. ఆఖరుకు విలన్ను హతమార్చడం, కవలల్లో ధైర్యశాలి చనిపోవడం, మిగిలిన హీరోయిన్కు హీరోకు వివాహం కావడం, ఇది టూకీగా చండీరాణి ఇతివృత్తం. కథగా చూస్తే చండీరాణిలో కొత్తదనం ఏమీ లేదు. అయితే ఆ కథను తెరపై చెప్పిన రీతిలో నవ్యత ఉంది. చండీరాణిగా హీరోయిన్ కత్తియుద్ధాలు చేయడం, పులితో పోరాటం, కవల సోదరీమణులు ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం, అలాంటివన్నీ అప్పట్లో ప్రేక్షకులను రంజింపు చేశాయి. 1951లో పాతాళ భైరవి సినిమా హిట్ అయిన తర్వాత తారాపథంలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన అందం, అభినయం, అలవాటైన జానపద ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. కవలలైన చండిగా, చెంపగా నటించిన భానుమతి ఎక్కువ భాగం దృశ్యాల్లో కనిపించాలి కాబట్టి ఆమె కెమెరా ముందు నటనతో బిజీగా ఉన్నప్పుడల్లా దర్శకత్వంలో ఆమెకు అసోసియేట్ అయిన పివి రామారావు గారు చిత్రీకరణ బాధ్యత అంతా నిర్వహించారట. తర్వాతి రోజుల్లో ఈ పివి రామారావు గారే ఏఎన్ఆర్ నటించిన భక్త జయదేవ అనే సినిమాకి దర్శకులు. సముద్రాల రాఘవాచార్య గారు ఈ సినిమాకు మాటలు, పాటలు రాశారు. సినిమా సగంలో ఉండగానే సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ గారు మరణించడంతో స్వతహాగా గాయని అయిన భానుమతి పర్యవేక్షణలో సుబ్బరామన్ సహాయకుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు బాణీలు కట్టారు. ఆ బాణీల్లో ఓ తారక ఓ జాబిలి పాట చిరకాలంగా జనాల్లో నిలిచిపోయింది. భానుమతి గారు పాడిన సోలో పాటలు సరేసరి. ఇక కళా దర్శకుడు ఏకే శేఖర్ ఈ చిత్రంతో ఛాయాగ్రాహకుడిగా రంగప్రవేశం చేసిన పిఎస్ సెల్వరాజ్ గారు తదితరుల పనితనం సినిమాకు అండగా నిలిచింది. చండీరాణి కొన్ని చోట్ల విజయవంతంగాను, మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగాను ఆడింది. అయితేనేం, నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. తెలుగు దర్శక నిర్మాతలు ఏకకాలంలో తీసిన తొలి త్రిభాషా చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. హిందీ పాతాళ భైరవి, చండీరాణి తరువాత ఎన్టీఆర్ తన కెరీర్ మొత్తంలో మరో రెండు హిందీ చిత్రాల్లోనే నటించారు. ఒకటి తమిళ రూపం వెలైక్కారి, తెలుగులో ఎన్టీఆర్ సంతోషం చిత్రాలకు రీమేక్ అయిన నయా ఆద్మీ అనే చిత్రం. ఈ చిత్రం 1956 ఏప్రిల్ 6 విడుదలైంది. మరొకటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కెరీర్ చివర్లో తీసిన పౌరాణిక చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఇది హిందీలో బ్రహ్మర్షిగా విడుదలైంది. చండీరాణి చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించిన మరొక సినిమా చంద్రహారం. ఈ చంద్రహారం చిత్రం 54 విడుదలైంది. కమలాకర కామేశ్వరరావు గారి చిత్రం చంద్రహారం నటుడిగా మన ఎన్టీఆర్కు గొప్ప కీర్తిని సంపాదించి పెట్టింది. చంద్రహారం 1954 విడుదలైన తెలుగు సినిమా. దీన్ని విజయ ప్రొడక్షన్స్ వారు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో నిర్మించారు. చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో ఉంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి అంటే ఇందులో హీరోయిన్ గౌరీ, ఆమెనే పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయుణ్ణి పంపి ఆ పోలికలు ఉన్న అమ్మాయినే అసలు లేకుండా చెయ్యాలనుకుంటాడు. ఇది ఉండగా రాకుమారుడి పాట విన్న యక్షకన్య చెంచెల వచ్చి తనను ప్రేమించమని కోరి భంగపడి అతని మెడలో ఉన్న చంద్రహారాన్ని తీసుకుపోతుంది. ఫలితంగా అతడు మరణిస్తాడు. మరో యక్షుని సహాయంతో మళ్లీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో ఉన్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చెంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండాన్ని తప్పించి చివరికి కథ సుఖాంతమవుతుంది. సాధారణంగా విజయవారు తీసిన సినిమాలను విడుదల వరకు దాచిపెట్టరు. సినిమా రషెస్ ఎప్పటికప్పుడు ఇతర సినిమా జనానికి, డిస్ట్రిబ్యూటర్లకు, విలేకరులకు చూపుతూ ఉంటారు. అలా సినిమాను చూసిన సినీ జనమంతా సినిమా సూపర్ హిట్ అవుతుందన్నారు. విజయవారు పాతాళ భైరవి తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీయడంతో అందుకు తగ్గట్టుగా మంచి ప్రచారం చేయించారు. ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాని విడుదల చేశారు. సినిమాలో కథ మెల్లిగా సాగడం, హీరో ఎంతకు నిద్ర లేవకపోవడం వంటి అంశాల వల్ల సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని లెల్లూరు శేష్ మహల్ థియేటర్లో తొలి రోజు సినిమా చూస్తున్న నిర్మాతలను ఇంటర్వెల్ సమయంలో కొందరు యువకులు అడిగేశారు. అలా ఈ సినిమా పరాజయం పాలైంది. ఎన్టీఆర్ ఎప్పుడు సహజ అలంకరణలకే ప్రాధాన్యతనిచ్చేవారట. వస్త్రాలంకరణ, కేశాలంకరణ అంటే హెయిర్ స్టైల్ విషయంలో, కిరీటాలు, మేకప్ గురించి ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. పౌరాణిక చిత్రాల్లో కార్డ్బోర్డ్తో చేసిన కిరీటాలనే లోగడ ఎక్కువగా వాడేవారు. ఇత్తడి మొదలైన లోహ కిరీటాలు ఎక్కువ బరువు ఉండటం వలన కళాకారులకు ఆయాసం ఎక్కువవుతుందని అవి వాడేవారు కారు. ఎన్టీఆర్ మాత్రం కార్డ్బోర్డ్తో తయారు చేసినవి కాకుండా లోహ కిరీటాలనే వాడేవారు. వాటి బరువు 3 కిలోలకు తక్కువ ఉండేది కాదు. ఆయనకు కార్డ్బోర్డ్తో తయారు చేసిన కిరీటాలు తీసుకువెళ్ళి ఇస్తే, నేను ఈ కృత్రిమ కిరీటాలతో ఎలా నటించాలి, ఇలా పౌరాణిక చిత్రాల్లో నటించడం అంటే నాకు నచ్చదు, సహజంగా ఉండాలి కనుక లోహ కిరీటాలనే తెప్పించండి అని అనేవారట. అది ఆ నిబద్ధత ఉండబట్టే మన ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయ్యారు కదండి. మరిన్ని విశేషాలను చెప్పుకుందాం. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ భావరాజ పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చండీరాణి చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించారు. తొలి తెలుగు మహిళా దర్శకురాలు భానుమతి గారే. భానుమతి గారికి ఇష్టమైన పాటల్లో ఈ పాట ప్రముఖం. ఓ తారక ఓ జాబిలి పాట మొదట్లో వచ్చే సాకిలో నవ్వులేల అనే పదం వద్ద మంత్రస్థాయిలో వినిపించిన ఘంటసాల గడపరిమళాన్ని జ్ఞాపకాల దొంతర్లతో అనుభూతిపరంగా ఆవహింపచేసుకోగలిగితే శరీరం రోమాంచితమైపోతుంది.
ఆహా రుచి. మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. మసాలా పెసర వడలు లేదా మసాలా పెసర పునుకులు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పచ్చ పెసలు లేదా మామూలు పెసలు 1/2 కిలో, పచ్చిమిర్చి 12, అల్లం సుమారు 2 అంగుళాల ముక్క, పైన చెక్కు తీసుకుని దీన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. కరివేపాకు 3 రెమ్మలు సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర 1 కట్ట సన్నగా తరుక్కోవాలి. పుదీనా ఆకు 1/2 కప్పు సన్నగా తరుక్కోవాలి. ఉప్పు తగినంత, నూనె 1/2 కిలో. తయారీ విధానం: ముందుగా పెసలు సరిపడా నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ నీళ్లని వడగట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ నానబెట్టిన పెసలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మరియు సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ గారెలు పిండి మాదిరిగా గట్టిగా వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర మరియు తరిగిన పుదీనా వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని మొత్తం నూనె పోసి నూనె పొగలు వచ్చే విధంగా కాగనివ్వాలి. తర్వాత పిండిని అరచేత్తో అద్దుకుని వడల్లాగా వేసుకుని బంగారు రంగులో వేయించుకోవాలి. లేదా ఇదే పిండిని చిన్న చిన్న పుణుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే మసాలా పెసరవడలు లేదా మసాలా పెసర పుణుకులు మధ్యాహ్నం అల్పాహారానికి సిద్ధంగా ఉంటాయి. మరొక మంచి వంటతో మరొక మారు కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండితెర వెలుపులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. 1954లో ఎన్టీఆర్ నటించిన సినిమా వద్దంటే డబ్బు. దీనికి దర్శకత్వం వైఆర్ స్వామి గారు వహించారు. హెచ్ఎం రెడ్డి గారు నిర్మాతగా ఉన్నారు. ఇందులో తారాగణం నందమూరి తారక రామారావు గారు, పేకెట్ శివరామ్ గారు, జానకి గారు, జమున గారు, రాజనాల గారు. ఈ చిత్రానికి సంగీతం టిఏ కళ్యాణం గారు అందించారు. రోహిణి పిక్చర్స్ అనే పతాకంపై ఈ చిత్రం రూపొందింది. జంధ్యాల గారు తీసిన బాబాయ్ అబ్బాయి సినిమాకి మాతృక వద్దంటే డబ్బు అని చాలా మందికి తెలిసే ఉంటుంది. వద్దంటే డబ్బు చాలా మంచి సినిమా అయినా కూడా కాలగర్భంలోనే ఉండిపోయింది. ఈ సినిమాకి సంగీతం టిఏ కళ్యాణం గారు అందించారు. అన్ని పాటలు జనరల్ గా బానే ఉన్నా బాగా గుర్తుండిపోయే పాట మాత్రం అల్లది అవతల, అదిగో నా ప్రియ కుటీర వాటిక అనే పాట. ఈ మాటలని విడిగా అనుకున్నా చదివినా ఎబ్బెట్టుగా తోచి ముందే సిద్ధపరిచిన ట్యూన్ కి కట్టించేసినవి అయి ఉంటాయని, డబ్బింగ్ పాట స్థాయిలో ఉంటుందని అనిపిస్తుంది. కానీ ఈ మాటలని ట్యూన్లో విన్నప్పుడు కిట్టించారన్న మాట మరపుకు వస్తుంది. ముఖ్యంగా జిక్కీ కంఠంలోని ఆ మలుపులు వింటూ ఉంటే పాటలోని సాహితీ విలువలలేమి మనసుకి పట్టదు. ఈ పాట కేవలం ట్యూన్ వల్ల, గాయకురాలి ప్రతిభ వల్ల రాణించింది. హీరో హీరోయిన్ కి అంటే బాలకృష్ణ అనితలకు కాఫీ కలిపి ఇచ్చే కామెడీ సన్నివేశం లాంటివి కూడా వద్దంటే డబ్బు నుంచి దాదాపుగా అలానే తీసుకుని జంధ్యాల గారు వాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్టీఆర్ షావుకారి జానకులు కాఫీ కామెడీ సన్నివేశంలో చాలా సహజంగా నటించి ఆ సన్నివేశాన్ని అద్భుతంగా రక్తి కట్టించారు. ముఖ్యంగా ఈ సన్నివేశంలో అత్యంత సహజంగా నవ్వుతూ షావుకారి జానకి చూపిన నటనా కౌశలం అద్భుతం. 1954లో విడుదలైన రోహిణి వారి ఈ సినిమా నవ్వుల పువ్వులు పూయించింది. రామారావు గారికి కుక్కలంటే భయం. హీరోయిన్ జానకి వారు కోటీశ్వర్లు. ఆమె ఇంట్లో చాలా కుక్కలుంటాయి. ఆమె ఇంటికి హీరో వచ్చినప్పుడు కుక్కల గురించి భయపడిన విధానం కడుపుబ్బా నవ్విస్తుంది. ఎన్టీఆర్ ని సెట్స్ మీద చూసిన ఎవరికైనా ఈ సంగతులన్నీ అనుభవపూర్వకంగా బోధపడతాయి. నటన, దర్శకత్వం, నృత్య దర్శకత్వం, కళా దర్శకత్వం, ఎడిటింగ్, ఒక్కటేమిటి చిత్ర పరిశ్రమ తాలూకు అన్ని శాఖల మీద నందమూరి తారక రామారావు గారికి విశేషమైన పట్టుంది. ఆయన సెట్స్ మీద ఉంటే చిత్రీకరణ హాయిగా సక్రమంగా జరుగుతుంది. పాత్రల తాలూకు, నటన తాలూకు చర్చ తప్ప మరో విధమైన శబ్దం వినిపించదు. సెట్స్ మీద తన పని గురించి చెబుతూ, ఇది వరకు సెట్స్ మీద చాలా ఎమోషనల్ గా ఉండేవాడిని, ఎవరైనా చిన్న తప్పు చేస్తే కోపంతో గర్జించేవాడిని, కానీ ఇప్పుడు నాలో కోపతాపాలు లేవు, ఆ కేకలు లేవు. నా అనుభవం తప్పు జరగడానికి అవకాశం ఇవ్వదు. ఒకవేళ తప్పు జరిగినా ప్రశాంతంగా సరిచేస్తాను, కారణం నా మనసెప్పుడు సౌమ్యతతో శాంతితో నిండిపోయి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయి రెండో రోజు చేయబోయే కార్యక్రమాల గురించి ఆలోచిస్తాను. షూటింగ్కు కావలసిన ఏర్పాట్లు, ఆర్టిస్టుల దుస్తులు వగేరాలు సిద్ధం చేసి ఉంచమని చెప్పి 9 గంటలకు నిద్రపోతాను. మళ్ళీ 2:30 గంటలకు మేల్కొంటాను. ఇలా నిర్ణీతంగా నిర్దిష్టంగా జరిగిపోతూ ఉంటాయి నా పనులు. ఒక్క నిమిషం కూడా తేడా ఉండదు. ఇదో చక్ర భ్రమణం అంటూ చిరునవ్వు నవ్వుతూ చెప్పారట అప్పట్లో మన NTR గారు. అదేనండి మన నందమూరి తారక రామారావు అన్నగారు. 54లో NTR నటించిన చిత్రం తోడు దొంగలు. ఇది NT రామారావు గారి స్వీయ నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్ పతాకంపై NT రామారావు గారు, గుమ్మడి గారు, హేమలత గారు ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన సాంఘిక చలన చిత్రం. డి యోగానంద్ గారు దీనికి దర్శకత్వం వహించారు. దీనికి సంగీతాన్ని టివి రాజు గారు అందించారు. NT రామారావు గారు 1953లో చలన చిత్ర నిర్మాణంలో అడుగుపెడుతూ నేషనల్ ఆర్ట్స్ పతాకంపై పిచ్చిపుల్లయ్య అనే సినిమాని నిర్మించారు. అది పరాజయం పాలైంది. 2వ సినిమాగా ఈ సినిమాని బ్యానర్ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్ గా మారుస్తూ తీశారు. సినిమా 1954లో విడుదలై పరాజయం పాలైంది. 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1954లో జరిగాయి. ఈ పురస్కారాల సందర్భంలో ఉత్తమ తెలుగు సినిమాగా ఈ సినిమా ప్రశంసాపత్రాన్ని అందుకుంది. మన NTR కు వృధా ఖర్చంటే ఇష్టం ఉండేది కాదట. ఆ సంగతి ఇప్పుడు చెప్పుకుందాం. మనం ఎయిర్ కండిషన్ గదుల్లో ఉన్నామా, విమానాల్లో ఎగురొచ్చామా, పంచభక్ష పరమాన్నాలు తిన్నామా అన్నది ముఖ్యం కాదు. తెర వెనుక జరిగే ఈ విలాసాలు తెర మీద కనిపించవు. ఈ విలాసాలకు అయ్యే డబ్బుతో ఒక అందమైన సెట్ వేస్తే కనీసం తెర మీద కనిపిస్తుంది. మంచి ఆభరణాలు, దుస్తులు నటీనటుల చేత ధరింపజేస్తే బాగా కనిపిస్తాయి. లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తారు, అభిమానులు ఆదరిస్తారు. మనం చేసిన శ్రమ తెర మీద కనిపించి అభిమానులు ఆనందంగా స్వీకరించినప్పుడే ఆ శ్రమకు, పెట్టిన డబ్బుకి ఒక అర్థం ఉంటుంది, సార్థకత లభిస్తుంది. అందుకే నేను సెట్స్ కోసం, దుస్తుల కోసం, తెర మీద కనిపించే ప్రతి చిన్న అందం కోసం కోట్ల రూపాయలు ఖర్చైనా లెక్క చేయను. కానీ తెర మీద కనిపించని విషయాలకు ఒక్క పైసా వృధాగా ఖర్చైనా నేను సహించను. నిర్మాతగా ఇది నా సిద్ధాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే లైట్స్ ఆన్ అయినప్పుడే ఏ విలాసమైనా, లైట్స్ ఆఫ్ అయ్యాక జరిగే ఖర్చు నా ప్రొడక్షన్ బుక్ లోకి ఎక్కదు. ఎవరైనా ఖర్చు చేయదలుచుకుంటే తన సొంత డబ్బుతో చేసుకోవాల్సిందే. ఇలాంటి వ్యవహారాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాను. చివరికి నా పిల్లల్ని కూడా వృధా ఖర్చులకి అనుమతించను అని చెప్పారు అన్నగారు ఒకసారి. 54లో విడుదలైన NTR గారి మరొక్క సినిమా రేచుక్క. దశాబ్దాల క్రితం వచ్చిన రేచుక్క చిత్రంలో దేవిక చక్కని చుక్కలా కనిపించి మురిపించింది. అయితే ఆమె ఈ సినిమాకి తన అసలు పేరు ప్రమీలాదేవిగానే పరిచయమైంది. తొలిసారిగా ఆమె తమిళ సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఆ సినిమా నిర్మాత MA వేణు గారు ఆమె పేరును దేవికగా మార్చేసి అదే కలిసి వస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతూ ఉండడంతో ఇక ఆమె అదే పేరుతో కొనసాగుతూ వచ్చింది. చిత్రాన్ని నిర్మించిన ఆంధ్రుడు రఘుపతి వెంకయ్య సాక్షాత్తు దేవికకి చిన్న తాతగారు. తండ్రి ఉద్యోగరీత్యా చిత్తూరు నుంచి మద్రాసుకు చేరుకున్న దేవిక అమ్మమ్మ దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉండేది. ఆ సమయంలోనే రేచుక్క సినిమాకి గాను 2వ కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. దాంతో దేవిక ఫోటోను ఆమె అమ్మమ్మ తీసుకొచ్చి దర్శకుడు పి పుల్లయ్యకు చూపించింది. కథానాయికకు కావలసిన రూపురేఖలు ఉండడంతో ఆయన వెంటనే దేవికను తీసుకున్నారు. అలా తొలి చిత్రంతోనే ఆమె NTR తో కలిసి నటించింది. దర్శకత్వ బాధ్యతల్ని ఘంటసాల బలరామయ్య గారు, పి పుల్లయ్య గారు నిర్వహించారు. ఇందులో మన NTR గారు, అంజలీదేవి, నాగభూషణం గారు, దేవిక మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అశ్వత్థామ గారు అందించగా నేపథ్యగానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జిక్కీ గారు అందించారు. ఇందులో గీత రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, అంతేకాక సంభాషణలు కూడా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే అందించారు. ప్రతిభ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం 25 మార్చి 1955 విడుదలైంది.
మొదలిడితివో విధి నాటికై అని నాటక సమాప్తి, ఏనాడు మొదలిడితివో విధి నాటికై అని నాటక సమాప్తి. జనన మరణాలతో సుఖ దుఃఖములతో, జనన మరణాలతో సుఖ దుఃఖములతో ప్రాణులను ఆడించి పీడింతువేమయ్యా, ప్రాణులను ఆడించి పీడింతువేమయ్యా, ఎన్నెన్నో వేడుకల ఈ సృష్టి కల్పించి, ఎన్నెన్నో వేడుకల ఈ సృష్టి కల్పించి కనుమోయునంతలు మాయ చేసేవయ్యే నాడు మొదలిడితివో ఓ విధి నాటికై అని నాటక సమాప్తి. గగనానికెక్కించి నేను నాదను ఆశ గగనానికెక్కించి అంతలు పాతాళమున దింతువేమయ్యా, అంతలు పాతాళమున దింతువేమయ్యా, తనువు శాశ్వత మంతుమై మరువ చేసి, తనువు శాశ్వత మంతుమై మరువ చేసి తనువును జీవిని విడదీతువేమయ్యే నాడు మొదలిడితివో ఓ విధి నాటికై అని నాటక సమాప్తి.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఈరోజును మనం ఉలవచారు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఉలవల్ని బాగా కడిగి సరిపడా నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన ఉలవలను కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీటిని వడబోసుకుని నీటి కట్టును విడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కాక కాస్త పోపు దినుసులు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త పసుపు, కరివేపాకు రెమ్మలు వేసి ఇంతకుముందు పక్కకు తీసి ఉంచిన ఉలవకట్టు అందులో పోసి కాసేపు మరిగించాక చింతపండు రసం కానీ టమాటో గ్రైండ్ చేసుకున్న ప్యూరీ కానీ వేసి ఇష్టమున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుని ఆపై కాస్త కొత్తిమీర పైపైన గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. వేడి వేడి ఉలవచారు రెడీ. తీసి పెట్టుకున్న ఉలవలు గుగ్గిళ్ళుగా పోపు వేసుకుని తిన్నా, మగ్గపెట్టి ఉప్పు కారం వేసుకుని తిన్నా చాలా బాగుంటాయండి. మరో మంచి రెసిపీతో తిరిగి కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండితెర వేల్పులు కార్యక్రమంలో మనం మన ఎన్టీఆర్ గారిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ఉన్నాయి అన్న విధంగా కాక తను ముందుగా ఆచరించి తరువాత ఎదుటి వారికి చెబుతారు ఎన్టీఆర్ గారు. నటనలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి నిష్క్రమించే చివరి రోజు వరకు కెమెరా ముందుకు వెళ్లే ముందు కూడా విపరీతంగా సాధన చేశారు. ఒక్క నిమిషం ఖాళీ దొరికితే చాలు, ఆయన నటించబోయే సన్నివేశం తాలూకు రిహార్సల్స్ చేస్తూ ఉండేవారట. అది చూస్తుంటే నటన పట్ల, పాత్ర పట్ల ఆయనకుండే ఏకాగ్రత ఆశ్చర్యమేస్తుంది. రాత్రి 2:30 లేచింది మొదలు, 5 గంటల వరకు ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తాను అంటారు ఎన్టీఆర్ గారు. దర్శకుడిగా నటుడిగా నేను చేయవలసిన పని తాలూకు చిత్రం నా మనసులో సిద్ధంగా ఉంటుంది. 5 గంటలకు మేకప్ రూమ్ లోకి వెళ్తాను. నా మేకప్ పూర్తయ్యేసరికి 6:30 అవుతుంది. 6:30 నుంచి 8:30 వరకు నా కోసం వచ్చిన అతిథులతో గడుపుతాను. 8:45 నిమిషాలకు ఇంట్లోంచి బయలుదేరి సెట్ మీదకు వచ్చేస్తాను. చాలా హాయిగా ప్రశాంతంగా చిత్రీకరణను ప్రారంభిస్తాను, చిత్రీకరణలో పాల్గొంటాను అని చెప్పేవారు ఎన్టీఆర్ గారు. మనిషి ఎంత చదువుకున్నా, ఎంతటి గొప్ప ప్రతిభా పాటవాలున్నా క్రమశిక్షణ లేకుంటే అవేవీ రాణించవు. క్రమశిక్షణతో సాన పెట్టకపోతే ప్రతిభ అనే వజ్రం ప్రకాశించలేదు. మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంత హాయిగా చిత్రాన్ని తీయటానికి 1.5 సంవత్సరం పడుతుంది. ఇది కూడా కేవీ రెడ్డి గారి సంప్రదాయమే. ఈ సంప్రదాయానుసారం తీసిన చిత్రం మాత్రమే పరిపూర్ణంగా ఉంటుంది. దర్శకుడు ఎంత సృజనాత్మక శక్తి గల మేధావి అయినప్పటికీ 1 సంవత్సరానికి 1 చిత్రం తప్ప తీయలేడు. 4-5 చిత్రాలు తీసే దర్శకుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పేవారట మన ఎన్టీఆర్. ఆహారం ఆరోగ్య విషయాల్లో ఎన్టీఆర్ గారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారో ఇప్పుడు తెలుసుకుందాం. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉండి 80 కేజీల బరువు ఉండేవారు మన రామారావు గారు. ఆయన ధరించే పాత్రలకు అన్ని విధాలా సరిపోయేందుకు తగిన పర్సనాలిటీ ఆయనది. ఆయనకొక వరం లాంటిది ఆయన పర్సనాలిటీ అంటారు సినీ నటుడు జగ్గయ్య గారు. అలా తన శరీరాన్ని తన అదుపులో ఉంచుకోవడానికి ఎన్టీఆర్ చాలా శ్రమపడేవారట. అందుకోసం ఆయన తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహించేవారట. ఉదయాన్నే సెట్స్ మీదకి వెళ్లే ముందు 1 ముద్ద గోధుమ అన్నం లేదా ఆమ్లెట్, ఇడ్లీలు లేదా పెసరట్టు లేదా దోశ, ఆ తర్వాత టీ. ఇది ఆయన ఉదయం ఫలహారం. మధ్యాహ్నం చపాతీలు, చికెన్, 1-2 కూరగాయలు భోజనంగా తీసుకుంటాను. రోజుకు 1 పూటే భోజనం, రాత్రికి భోజనం చేయను. ఎప్పుడైనా ఇష్టమైతే పాలు, పళ్ళరసం తీసుకుంటాను. పౌరాణికాల్లో నటించేటప్పుడు ఒంటి మీద ఆభరణాలు, మేకప్ ఉన్నంత వరకు నేను ఏదీ తీసుకోను. సాంఘిక పాత్రలు పోషించేటప్పుడు మాత్రం మేకప్తోనే మధ్యాహ్నం భోజనం చేస్తాను. దేవుడి పాత్రలు వేసినప్పుడు మాత్రం మాంసాహారాన్ని పూర్తిగా మానివేస్తాను. పడుకునేటప్పుడు పరుపును కూడా ఉపయోగించను, కేవలం చాపపైనే పడుకుంటాను. రావణుడిగా, దుర్యోధనుడిగా నటించేటప్పుడు మాత్రం మాంసాహారం స్వీకరిస్తాను అని చెప్పేవారట ఎన్టీఆర్. ఈ వంటకాలన్నీ ఎన్టీఆర్ అర్ధాంగి బసవరామ తారకమ్మ గారు స్వయంగా చేసి క్యారియర్ పెట్టి ఆయన కోసం పంపేవారట. 1 పూట భోజనంతో ఎలా ఉండగలుగుతున్నారు అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ, తన అధీనంలో ఉన్న మనిషికి ఆహారంతో అంతగా పని అవసరం ఉండదు. నా శరీరంలోని ప్రతి అణువు నా అధీనంలో ఉంది. నేను 1 పూట భోజనం చేసినా చెయ్యకపోయినా నాలో నీరసం కానీ నిస్సత్తువ కానీ ఉండవు. చాలా దృఢంగా చలాకీగా ఉంటాను. దీనికి కారణం నా మనసు నన్ను సదా దృఢంగా ఆరోగ్యంగా ఉంచేది అదే. అంతేకాదు ఎలాంటి ఆహారం లేకుండా 25 రోజులు ఉండగలను, అప్పటికీ నేను దృఢంగానే ఉంటాను అని చెప్పేవారట మన ఎన్టీఆర్. రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం, అంటే తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర మేల్కోవడం, నియమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆసనాలు వేయడం ఆయన దైనందిన దినచర్యలో భాగంగా ఉండేవట. దీనికి తోడు పూజ చేయడం ఆయన ఎప్పుడూ మానలేదు. మద్యాన్ని ఎప్పుడూ స్వీకరించలేదు. ఆయన సిగరెట్ పీల్చేవారు కాదు, కానీ గొంతు విషయమై చుట్ట కాలిస్తే శ్లేష్మం పోయి జీర రాకుండా ఉంటుందంటే కొన్నాళ్లు చుట్ట మాత్రం కాల్చారట. అయితే అది కూడా త్వరగానే మానివేశారు. తమలపాకులు వేసుకునేవారట. దానివల్ల పళ్ళు పాడయ్యే ప్రమాదం ఉందని మానివేయమని ఎల్వి ప్రసాద్ గారు సలహా ఇస్తే అది కూడా మానేశారట. తన సహచరులతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తితో గౌరవంగా ప్రవర్తించేవారు మన ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవన ప్రస్థానంలో ఆయన సాధించినన్ని విజయాలు భారతదేశంలో మరే నటుడు సాధించలేకపోయాడు అన్నది వాస్తవం. రాముడు, కృష్ణుడు పాత్రలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి నందమూరి. పురాణ పాత్రలకు ప్రాణం పోసినట్లుగా మరెవ్వరూ మన దేశంలో నందమూరి తారక రామారావును అనుసరించలేకపోయారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు, పరమశివుళ్లతో పాటు పురాణాలలో ప్రతి నాయకులైన రావణుడు, దుర్యోధనుడు ఇలా ఏ పాత్ర పేరు చెప్పినా ఈ రోజు వరకు తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయింది నందమూరి రూపమే. ముగ్ధ మనోహర రూపంతో, పాత్రోజితమైన ఆహార్యంతో, వాచికాలతో నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడేమో అని ఊహల్లోకి తీసుకువెళ్లగల శక్తి ఒక్క ఎన్టీఆర్ కు తప్ప మరెవ్వరికీ లేదు. తన నటనతో భారతీయ సినిమా రంగంలో ఒక అధ్యాయాన్ని శాశ్వతంగా ఏర్పరచుకున్నారు నందమూరి. 1953లో ఇద్దరు పెళ్లాలు సినిమాలో 3 పదుల వయసులో ఓ స్వప్న గీతంలో తెరపై కృష్ణుడిగా తొలిసారిగా కనిపించిన ఎన్టీఆర్ అప్పటి నుండి తన 56 ఏళ్ల వయసులో నటించిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం దాకా 27 ఏళ్ల వ్యవధిలో ఒకే పాత్రను సుమారు 30 చిత్రాల్లో పోషించడంతో నందమూరి తారక రామారావును ఒక చరిత్ర సృష్టించిన మహోన్నత నటుడిగా తీర్చిదిద్దింది. పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేల మీదే నిద్రించడం, ఇలా ఆయనకు ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఇవన్నీ ఉదాహరణలు. ఎన్టీఆర్ జీవితంలో కొన్ని భయంకరమైన ప్రమాదాలు జరిగాయట. ఆ ప్రమాదాల విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఎన్నెన్నో హలు పదరే పోరే కమేనా ఎన్నెన్నో
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఇప్పుడు మనం పెళ్లిళ్లలో సాధారణంగా తినే బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది కదండి, అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగగానే 6 ఎండుమిరపకాయలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 3 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల పల్లీలు మరియు 2 స్పూన్ల నువ్వు పప్పు వేసి బాగా వేయించుకోవాలి. చల్లారగానే మిక్సీలో తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని వేరుగా ఉంచుకోవాలి. తర్వాత 1/2 కిలో బెండకాయలు ముక్కలు ముక్కలుగా తరిగి స్టవ్ వెలిగించి బాండి పెట్టి 4 స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగగానే బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని కూరలో వేసి మరో 5 నిమిషాలు ఉంచి కమ్మని వాసన రాగానే దింపి వేరే డిష్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు భోజనంలో సర్వింగ్కి సిద్ధమండి. మరొక మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. సరదా పాటలు స్ఫూర్తిదాయకమైన పాటలు, మనసుని మురిపించే మెలోడీలు, బాధలో ఓదార్చే ట్రాజడీలు. పాట ఏదైనా మీ నోట పలికే మీకిష్టమైన పాటతో శృతి కలుపుతుంది సింగర్ శిశిర. సింగ్ అలాంగ్ విత్ సింగర్ శిశిర. మీ మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతుంది. తప్పక వింటారు కదూ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వెలుపులు కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం పలికేస్తోంది మీ భావరాజ పద్మిని. ఎన్టీఆర్ గారి జీవితంలో భయంకరమైన ప్రమాదాలు కొన్ని జరిగాయని ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. షూటింగ్ సమయంలో ఆయనకు 4 సార్లు చెయ్యి విరిగింది. 1 సారి పాము కరిచింది, 1 సారి కుక్క కరిచింది, 1 సారి ఎడ్లబండి ఎదపై నుండి వెళ్ళింది, 1 సారి కత్తి దెబ్బ తగిలింది. ఇలా భయంకరమైన ప్రమాదాలు జరిగినా కూడా మళ్లీ చిత్రీకరణకై ఆయన సిద్ధంగా ఉండేవారట. ఒక ముఖ్యమైన సంఘటన 1956 జరిగింది. చిరంజీవులు చిత్రం షూటింగ్ లో ఎన్టీ రామారావు గారికి ఒక ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఎన్టీఆర్ గారు ఆ చిత్రంలో గుడ్డివాడిగా నటించాల్సి వచ్చినప్పుడు కళ్లలో కాంటాక్ట్ లెన్స్ వాడాల్సి వచ్చింది. దానివల్ల ఏ కారణం చేతనో కళ్ళు పూర్తిగా కనపడకుండా పోయాయట. దానికిగాను నందమూరి రాముడు 3 రోజులు తన గృహంలో గది నుండి బయటకు రాలేదు. ఆ విషయం గురించి తెలుసుకోగా ఆ 3 రోజులు కేవలం నా కళ్ళు నాకిప్పించుమని దైవాన్ని ప్రార్థించాను అని చెప్పారట మన ఎన్టీఆర్. అంతే, ఆ భగవంతుడు ఆయన ప్రార్థనను మన్నించి కాబోలు. అంత జరిగినా మళ్లీ చిత్రీకరణకు ధైర్యంగా నిలిచి ఆ చిత్రం పూర్తి చేశారు మన అన్నగారు. అది అన్నగారి స్టామినా. 1954 ఎన్టీఆర్ నటించిన మరొక చిత్రం రాజు పేద. అందగాడైన ఎన్టీఆర్ తో నెగటివ్ ఛాయలున్న డీ గ్లామరైజ్డ్ పాత్ర చేయించాలని ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనుకోరు. రాజు పేదలో ఎన్టీఆర్ ని చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఆయన గెటప్, పాత్ర తీరుతెన్నులే కాదు, కథాంశము షాకింగ్ గానే ఉంటుంది. మార్క్ ట్వెయిన్ అనే రచయిత ది ప్రిన్స్ అండ్ ది పాపర్ పేరుతో ఓ హిస్టారికల్ ఫిక్షన్ నవల్ని రాశారు. రాసిన ముహూర్తం బాగుందో లేక కాన్సెప్ట్ లో గమ్మత్తుందో కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ దారాన్ని ఉపయోగించుకుని బోలెడంత మంది మాలలల్లారు. కామిక్ బుక్స్, యానిమేషన్, కార్టూన్ సీరియల్స్, సైలెంట్ మూవీలు, టాకీలు, ఇలా అనేకం ఇదే కాన్సెప్ట్ తో వచ్చాయి. ఈ నవల్నే బేస్ చేసుకుని 1920 ఓ సైలెంట్ మూవీ వచ్చింది. 1937 హాలీవుడ్ లో ఓ టాకీ వచ్చింది. ఈ నవలకున్న ప్రజాదరణ, ఈ కాన్సెప్ట్ లోని కొత్తదనం విఏ సుబ్బారావు గారిని ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ మొదలుపెట్టి దర్శక నిర్మాతగా ఎదిగిన వారు ఆయన. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో ఫస్ట్ టైం పల్లెటూరి పిల్ల అనే సినిమాని ఆయన తీశారు. పేరుకు పేరు డబ్బుకి డబ్బు. రెండో సినిమాను కూడా అదే రీతిలో అదరగొట్టాలనుకున్నారు. అందుకే గొప్ప కథ కోసం చూస్తూ ఉంటే ది ప్రిన్స్ అండ్ ది పాపర్ గుర్తొచ్చింది. దాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి మాటల రచయిత పినిశెట్టి రామ్మూర్తి గారి చేతుల్లో పెట్టారట. చిన్న కథలాగానే అనిపిస్తుంది, కానీ కథలో మెలికలు మెరుపులు చాలానే ఉన్నాయి. ఒకరోజు అటు రాజుగారింట్లోనూ ఇటు ఓ దొంగ ఇంట్లోనూ మగపిల్లలు పుడతారు. ఇద్దరూ ఒకేలా ఉంటారు, అంటే ట్విన్స్ లా అన్నమాట. దొంగ ఇంట్లో పుట్టిన కుర్రాడు తండ్రి బాధలు పడలేక దూరంగా పారిపోతూ అనుకోకుండా యువరాజు కంటపడతాడు. ఓ చిన్న ట్విస్ట్తో యువరాజు దొంగ ఇంటికి వెళ్తాడు. దొంగ కొడుకు యువరాజుగా వెలుగొందుతూ ఉంటాడు. చివరి వరకు బోర్డంత టెన్షన్. ఫైనల్ గా ఈ రాజు పేద తమ కథల్ని సుఖాంతం చేసుకుంటారు. ఈ సినిమా అంతా యువరాజు దొంగ కొడుకు మీదే నడుస్తుంది కాబట్టి మంచి బాలనటుడు కావాలి. దీక్షలో నటించిన మాస్టర్ సుధాకర్ గురించి ఎవరో గొప్పగా చెప్పారు. ఫైనల్ గా అతన్నే ఖరారు చేశారు. ఈ చిత్రంలో పోలిగాడు అనే పాత్ర ఒకటి ఉంటుంది, అతనో దొంగ. మామూలుగా అయితే ఏ హీరో కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోడు, కానీ మన ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంతా షాక్ అయ్యారు, ఎందుకంటే అది చాలా డీగ్లామరైజ్డ్ రోల్. మొహం అంతా మసి పూసుకుని గోనె గుడ్డలు ధరించాలి, దానికి తోడు నెగటివ్ ఛాయలు. అయినా కూడా ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. బిఏ సుబ్బారావు గారంటే ఆయనకి విపరీతమైన గౌరవం. పల్లెటూరి పిల్లతో తనను తొలిసారిగా హీరోని చేశారన్న కృతజ్ఞతాభావం ఆయనకి మనసు నిండా ఉంది. అందుకే ఈ ఛాలెంజ్ ని ఆయన అంగీకరించారు. ఆర్టిస్ట్ అన్నాక అప్పుడప్పుడు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలన్న కసి ఆయనకి మరోవైపున ఉంది. అప్పటికే ఎన్టీఆర్ స్టార్. పాతాళ భైరవి, మళ్లీశ్వరి, పెళ్లి చేసి చూడు లాంటి సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అయినా ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. విజయ చక్రపాణి కూడా ఇందులో ఎన్టీఆర్ గెటప్ చూసి ఆశ్చర్యపోయారు. ఏంది సుబ్బారావు, రొమాంటిక్ హీరోను తీసుకెళ్లి మసిపూసావు అని అడిగారట. అందరూ ఫలితం కోసం వెయిటింగ్. ఫైనల్ గా ఎన్టీఆర్ చేసిన రిస్క్ ఫలించింది. రాజు పేదను ప్రేక్షకులు బాగా ఆదరించారు. సినిమా అంటే ఇలానే ఉండాలి, హీరో అంటే ఇలాగే చెయ్యాలి లాంటి పడికట్టు నిబంధనల్ని ఈడ్చి అవతల పారేసింది ఈ సినిమా. ఈ కథలోని దమ్ము, ఎన్టీఆర్ చేసిన రిస్క్, ఈ రెండే ఈ చిత్రాన్ని ఇప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. ఎస్విఆర్ చేసిన మహారాజు పాత్ర, రేలంగి గారు పోషించిన సుధీర్ కుమార్ పాత్రలైతే ఎక్సలెంట్. లక్ష్మీరాజ్యం గారు, ఆర్ నాగేశ్వరరావులు కూడా మెరుపులు మెరిపించారు. ఈ చిత్రానికి మరో హీరో అంటే అది ఎం ఇరానీ అని పేరు చెప్పాలి. తొలి భారతీయ టాకీ, ఆలం ఆరాకి ఛాయాగ్రాహకుడు ఆయన. రాజు పేదలో డ్యూయల్ రోల్ షార్ట్స్ ని ఆయన బాగా డీల్ చేశారు. పిల్లలిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఒకరి వెనకాల ఒకరు వెళ్లే షార్ట్ ఉంది. అది తీయడానికి అప్పటి పరిస్థితులకు చాలా కష్టం, కానీ ఇరానీ గారు దీన్ని అతి చక్కగా తీయడంలో కృతకృత్యులయ్యారట. మన ఎన్టీఆర్ అనేక పాత్రల్ని పోషించారు. వాటన్నింటిలో ఎన్టీఆర్ ని మీకు ఏ పాత్ర అంటే ఇష్టం అని అడిగితే నాకు రావణ పాత్ర అంటే చాలా ఇష్టం అని చెప్పేవారట. ఎన్టీఆర్ గారికి బరువైన పాత్రలంటేనే అమితోత్సాహం. పాత్రకు సరైన న్యాయం చేకూర్చాలనే అభిలాష తపన ఉండటం వల్ల పాత్రలో ఆయన జీవించేవారు. భీష్ముడి వంటి గాంభీర్యం, ఔదార్యం ఉట్టిపడే పాత్రలన్నా ఎప్పటికీ నాకు మక్కువే అంటారు ఎన్టీఆర్ గారు. అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకోవడం కంటే ఏ నటుడు ఆశించేది మరొకటి లేదు అంటారట మన ఎన్టీఆర్. నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా ఇష్టమని చెప్పేవారట. తొలిసారి భూకైలాస్ చిత్రంలో రావణ పాత్ర ధరించినప్పటికీ అప్పట్నుంచి నాకు అదో విశిష్ట పాత్రగా గోచరించింది. రావణ అనగానే స్ఫురించేది వికృతమైన భయానక స్వరూపం, స్వభావం. సామాన్య దృష్టికి రావణుడు ఉగ్రకోపి, క్రూరుడు అయిన రాక్షసుడిగా కనిపిస్తాడు. కానీ రామాయణాన్ని తరచి చూసినా, పూర్తిగా అర్థం చేసుకున్నా మనకు తోచేది, కనిపించేది ఆ ఆకృతి వేరు. శ్రీ మహావిష్ణువే అతని అంతానికి అవతారం ఎత్తవలసి వచ్చిందంటే నిజానికి ఆయనెంత దురంధరుడో ఊహించుకోవచ్చు. తలచిందే తడవుగా కైలాసవాసుని ప్రత్యక్షం చేసుకోగలిగిన మహాతపస్వి రావణుడు. ఇందుకు తగిన పురాణ కావ్య నిదర్శనాలు, జనశ్రుతులు ఎన్నో ఉన్నాయి. దశకంఠ రావణ విరచితమైన మహాన్యాసం వల్లించనిదే మహాదేవుని అర్చనే పూర్తి కాదు. అతనెంత సంస్కృతి కలవాడో చూడండి. అతని పాండిత్యంలో లౌకిక పరలౌకిక శిఖరాలు అన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎంతో మహోన్నతమైనవి. ఆధ్యాత్మిక చింతన, తనకు అతీతమైన దైవత్వం పట్ల భక్తి విశ్వాసాలు అతనిలో ఉన్నాయి. రసజ్ఞుడిగా, కళా ప్రపూర్ణుడిగా అద్వితీయుడు. త్రిలోకాలలోనే సాటిల్యని వైణికుడు. సామవేదకర్త తనపై అలిగిన శంకరుని ప్రీతికి పొట్ట చీల్చి ప్రేగులతో రుద్రవీణ కట్టి జీవనాదంతో పార్వతీసుని తన ముందుకు ప్రత్యక్షం చేసుకోగలిగిన సంగీత కళా తపస్వి అంటారు ఎన్టీఆర్ గారు. ఇక శాస్త్రజ్ఞుడిగా మాత్రం రావణుడు సామాన్యుడా. ఈనాడు మన శాస్త్రజ్ఞులు నభోమండలాన్ని చేరాలని కలలు కంటున్నారు. కానీ అతనేనాడో చూసిన శాస్త్రవేత్త, పరిజ్ఞాని, వాతావరణాన్ని ఋతుక్రమాన్ని హస్తగతం చేసుకుని తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్న స్థితప్రజ్ఞుడు. అనేక మారణాయుధాలను, తంత్రాలను, క్రియాకల్ప విద్యలను ఆకలించుకున్న శాస్త్రవేత్త. పుష్పక విమానంలో వాయు గమనం చేసుకున్నాడని వర్ణించారు మేఘనాథుని జనన కాలంలో వక్రించిన శనిపై గదాఘాతంతో కుంటివాణిని చేయడమే అతని జ్యోతిష్శాస్త్రంలో ప్రజ్ఞకు నిదర్శనం. ఆవేశంలో ముక్కోటి ఆంధ్రులను తలపించే ఈ రావణ బ్రహ్మ ఐరావతాన్నే ఢీకొనడం, అలిగిన వేళ కైలాసాన్నే కంఠాలపై మోయడం అతని భుజబల దర్పానికి గుర్తులు. రావణుడు కారణజన్ముడైన మహనీయుడు, పట్టిన పట్టు విడవని కార్యసాధకుడు, అభిమానాన్ని ఆరాధించే ఆత్మాభిమానం, ఏ పరిస్థితులకు తలొగ్గని ధీరుడు. అతడిని ఈరోపేణ తలుచుకోవడం పుణ్య సంస్మరణ అనేవారట మన ఎన్టీఆర్. బ్రహ్మ తేజస్సుతో నిర్విక్ర పరాక్రమ బలదర్పితుడై, మహాపండిత ప్రకాండుడై, శివపూజా దురంధరుడై, శాస్త్రవేత్త అయినా అంతటి మహోద్ధాతుడు రాక్షసుడిగా, శఠుడిగా పరిగణించబడ్డానికి గల కారణమేమిటి? అతని వైష్ణవ ద్వేషం ముఖ్యంగా ఒక కారణం. తాను శైవుడు కావడంలో తప్పులేదు. విష్ణుద్వేషిగా హింసాకాండకు ఉపగ్రహించడమే అతడంటే మనం భయభ్రాంతులకు గురయ్యేటట్లు చేసింది. పరనారీ వ్యామోహమే నలకూబరుల శాపానికి దారితీసింది, అతని పతనానికి కారణమైంది. ఈ రెండు అతనిపై దెబ్బతీసినట్లు మరేమీ తీయలేదు. ఇతరులంటే నిర్లక్ష్యం చులకన చేయడం నందీశ్వరునికి శాపానికి దారితీసింది. అతని వంశమంతా వానర బలంతో హతమయ్యింది. ఎన్టీఆర్ గారంటారు, నాకతడు దుర్మార్గుడిగా కనిపించడు, పట్టుదల కలవాడిగా కనిపిస్తాడు. అతనిలో లేని రసం లేదు, కావలసినంత సరసం, ఉండరానంత విరసం ఉన్నాయి. జీవనటులలో మేటి అటువంటి పాత్ర అపురూపమైనదని నా నమ్మకం. అలాంటి పాత్ర ధరించాలని నా అభిలాష. అదే నన్ను రావణ పాత్రధారణకు ప్రోత్సహించింది. కుండెడు పాలలోనైనా ఒక్క విషం బొట్టు పడితే పాలన్నీ విషమైనట్లు, ఇన్ని సద్గుణాలు కలిగిన సద్బ్రాహ్మణ వంశ సంజాతుడైన రావణునిలో ఒక్క దుర్గుణమే అతడి నాశనానికి దారితీసింది. రావణ పాత్ర సర్వావేశ సంకలితం. ఆనందం, ఆవేశం, అనుగ్రహం, ఆగ్రహం, సహనం, అసూయ, భక్తి, ధిక్కారం, ఇన్ని ఆవేశ కావేశాలు రావణుడి పాత్రను తీర్చిదిద్దాయి. ఈ పాత్ర సజీవం కావడం వల్లనే నన్నింతగా ఆకర్షించింది. ఈ రావణుని మహాపాత్ర ధరించగలిగినందుకు ధన్యుడనయ్యానని నాకు అనిపిస్తూ ఉంటుంది. రావణుని పరస్పర విరుద్ధ ప్రవృత్తులన్నీ వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అని ఎన్టీఆర్ గారు చెప్పేవారట. పౌరాణిక గాథలలో కనిపించే అద్భుతమైన పాత్రలు రావణ పాత్ర ముఖ్యమైనదని అంటారు మన అన్నగారు. మెడల మిద్దెల మెలగే వారిలో పురిగుడిచలో తిరిగే వారిలో
పదవుల కోసం జుట్టుముడేసి ప్రజల నెత్తి పై కేతులు పెట్టి కన్ను మిన్ను కానని వారికి కన్ను మిన్ను కానని వారికి ఎన్నటికైనా ఓటమి తప్పదు కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీ
ఇప్పటివరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు వెండి తెర వెలుపులు కార్యక్రమం జులై 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.